ബ്രഹ്മന്തുതൃവിസ്തുഭ്യം വിമൃഭ്യാ പതയ സമാത്യാന്യേ വിശോകായ സ്വയേ പ്രവ്രജിതേ വനം.
ഓ ബ്രാഹ്മണോത്തമ, നീ പുത്രത്തിലെ ചെയ്യുന്നത് തജിന വരുളനു പൊന്നിന വാറു തമ നിലവിളക്കു പോകലരു. കാണി മീരു സന്യാസിക നിഷ്ക്രമിച്ചിന പിമ്മട നന്നെവരു ഓദാക്ഷകലരു. ഇക്കട ദേവഹുതി കദ്ദമ്മനി മുൻപ് ശ്ലോകാലോ മനം ചർച്ചിച്ചാം. ആയന ഇവരക്കങ്ങാ ദേവഹുതിക്ക് എന്തമന്ദി പിള്ളലു പുട്ടാരു? వాళ్ళు ఆడా మగ కుమారులు, కుమార్తెలు. సో కుమార్తెలు 9 మంది సంతానంగా కలిగిన తర్వాత కర్దమ్మముని ఆయన సన్యాసాశ్రమం తీసుకుని వనానికి వెళ్ళిపోవాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఈ శ్లోకంలో దేవహుతి వచ్చి ఏమంటూ ఉంది అంటే, ఆడపిల్లలు వివాహాలు అయిన తర్వాత వాళ్ళ అత్తగారింటికి వాళ్ళు వెళ్ళిపోతారు, మరి నా పరిస్థితి ఏంటి, నేను ఒంటరిగా ఉండాలి కదా, అందుకని ఒక పుత్రుడిని నాకు ఇవ్వండి అని చెప్పి ఆమె అడుగుతూ ఉందన్నమాట. పుత్ర అంటే తల్లిదండ్రుల్ని పున్నామ నరకం నుంచి విముక్తుల్ని కావించేవాళ్ళు పుత్రులంట. ప్రభుపాదుల వారు కొంచెం స్ట్రాంగ్ గా అక్కడ సందేశం ఇస్తారు. అటువంటి అర్హత పుత్రులకి లేకపోతే పుత్ర మూత్ర, వాడు మూత్రంతో సమానం. సో ఆ తల్లి కానీ తండ్రి కానీ, తల్లి ఒకవేళ భర్త మరణించినప్పుడు భర్త యొక్క ఇంకొక ప్రతిరూపం కుమారుడు. ఆ కుమారుని యొక్క రక్షణలో, రక్షణ అంటే కేవలం భౌతికమైనటువంటి యోగక్షేమాలు చూసుకోవడం కాదు, ఆ కుమారుడు ఏం చేయాలా, తల్లికి భర్త లేని సమయంలో, అంటే భర్త కూడా భార్యకు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే కేవలం ఈ శరీరాన్ని పోషించుకునే జీవితమే కాదు భార్యాభర్తల యొక్క బంధం. అంటే భర్త సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక చింతనలో ఉండడం వల్ల భార్య ప్రత్యేకించి ఆమె గొప్ప సాధన చేయాల్సిన అవసరం కూడా లేదంటండి. అటువంటి పరమ భాగవతుడైనటువంటి భర్తను సేవించుకోవడం ద్వారా ఈయనకు అప్రయత్నంగా మోక్షం వచ్చేస్తుంది. ఆమె ఏదో తపస్సులు చేసి లేకపోతే చేసి చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం భార్యక లేదు. భర్త సంపూర్ణమైన ఆధ్యాత్మిక దీంట్లో ఉంటే, ఆయన్ని సేవించుకుంటే ఈయనకు మోక్షం వచ్చేస్తుంది. తర్వాత కుమారుడు కూడా తండ్రి లేని పరిస్థితుల్లో తల్లికి ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించాలన్నమాట. ముఖ్యమైనటువంటిది ఇక్కడ ప్రభుపాదుల వారి భాష్యంలో చెప్తున్నారు. మనం ఏంటి అంటే చూసుకోవడం అంటే ఏంటి అంటే ఏదో పోషించడం, అదే మన లెక్క. ఏదో మంచిగా భోజనం పెట్టామా, మంచిగా బట్టలు ఇచ్చామా, మంచి ఇల్లు వసతులు ఏర్పాటు చేశామా, చూసుకోవడం అంటే ఇదే ఇదే అనుకుంటారు. భౌతికంగా చూసుకోవడం అంటే ఇదే. అందుకనే కదా ఇప్పుడు వయసు మీరున్న తల్లిదండ్రులు ఉన్నా కానీ పిల్లలు వాళ్ళు ఎక్కడో అమెరికాలో కూర్చొని డబ్బు సంపాదిస్తారు, లేకపోతే ఇంకెక్కడో దేశంలో ఉంటారు, వీళ్ళకి దగ్గర లేకపోయినా కానీ ఏం ప్రాబ్లం లేదు. అదే పిల్లలు వచ్చి భక్తులు అవుతాను అంటే, అరే నువ్వు మమ్మల్ని వదిలేస్తావు, మరి అమెరికాలో ఉన్నప్పుడు ఎదురుకుండా పక్కన అంటుకున్నాను కదా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, అక్కడ డబ్బు సంపాదనలో ఉన్నారు కాబట్టి దూరం ఉన్నా పర్వాలేదు, మోక్ష సంపాదన మార్గంలో ఉంటే మాత్రం వద్దు, ఎన్నో కష్టం. కానీ ఇంతకు ముందు రోజుల్లో చూసుకోవడం అంటే కేవలం ఈ శరీరాన్ని చూసుకోవడం కాదు. ప్రభుత్వాలు గారు భాష్యం అదే చెప్తా ఉన్నారు, శరీరం చూసుకోవడం అంటే శరీరంతో అన్ని అంతమైపోతాయి. ఆత్మని ఉద్ధరింప తీసుకునే దానికోసం అది నిజంగా చూసుకోవడం అంటే, నిజంగా చూసుకోవడం. సో అందువల్ల పిల్లలు కలిసి ఒక ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ఆమె ఆ మోక్ష మార్గంలో నడిచేదానికి పిల్లలు కూడా ఆమెకు సందేశం ఇచ్చారు. తర్వాత కపిల భగవానుడు ఆయన వస్తాడు, తర్వాత ఎట్లాగా దేవహూతికి ఈ జ్ఞానం అంతా కూడా సాంఖ్య యోగం ఇదంతా కూడా వివరిస్తాడు. తర్వాత అధ్యాయంలో మనకు తెలుస్తుంది అనమాట. ఇది నిజమైనటువంటి ఆ పుత్రుడు తల్లిదండ్రులకు చేసేటువంటి మహత్తరమైనటువంటి సేవ అన్నమాట. ఈ శరీరం పోషించుకోవడం విన్నామన్న కూడా మనం చర్చించుకున్నాం. ఈ జంతువులు ఆ కుటుంబాన్ని పరివారాన్ని చూసుకోవట్లేదా? ఒక మాట ఒక క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మనం ఏమనుకుంటామంటే మనుషులుగా మనమే ఇవన్నీ బాగా చూసుకుంటున్నామని చెప్పి అనుకుంటాం. చేప కూడా చిన్నపిల్లలు పుట్టినప్పుడు అది ఒక టైప్ ఆఫ్ టెంపరేచర్ దానికి సరిపోదు అనమాట ఆ నీళ్ళల్లో. అప్పుడు అది ఎంత కేర్ తీసుకుంటుంది, ఆ చిన్న చేప నోట్లోకి తీసుకుంటుంది అనమాట. నోట్లోకి తీసుకొని దాంట్లో ఉన్నటువంటి వేడిని కొంచెం దానికి ఇస్తుంది అనమాట. అది కొంచెం తట్టుకునే దాకా లోపల పెంచుకుని మళ్ళా బయటకు వదిలిపెడుతుంది, మళ్ళీ ఇంకో పిల్లలు తీసుకుంటుంది. అంత కేర్లు ఏ రకంగా తల్లి బిడ్డని మామూలుగా మానవ సమాజంలో చూసుకుంటారో. జలచరాలు అంటే సమోగుణంలో ఉన్నటువంటి జీవులు, అన్నిటికన్నా అదను అది కూడా సంతానాన్ని అంత పేరు తీసుకుంటే నిర్భరించండి. కుక్కకు పిల్లలు పుడితే అది ఏమైనా దగ్గరికి రాణిస్తుందా? అందరినీ ఆ వీధిలోకి ఎవరు పోలేరు అనమాట, తరుగుకోవటం లేదు. అది ఎంతో కేర్ తీసుకుంటుంది. పిల్లికి పిల్లలు పుడితే నిన్న ఎవరో ఏదో వాట్సాప్లో దగ్గర ఒక ఇది పంపించినారనమాట, మదర్స్ లవ్ ఇస్ గ్రేట్ అని చెప్పి. ఒక చిన్న ఎలుకని పాము పట్టుకొని పోతా ఉంటే ఆ తల్లి ఎలుక ఏం చేసింది అంటే ఆ పాము వెనకాల పడి ఆ పాము కోపను కొరిచేసి అది చేసింది అనమాట. చేసేసరికి ఆ పాము ఎలుపుతో వెళ్ళే సరిపోయింది. సో తల్లి ప్రేమ చాలా శక్తివంతమైంది అని చెప్పి కొటేషన్ పంపించారు అనమాట. అంటే పామును కూడా ఎలుక తన బిడ్డను కాపాడుతున్న దానికోసం అది పోరాడి ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా కార్యకలాపాలు ఇటువంటివన్నీ, పిల్లల్ని చూసుకోవడం, తల్లిదండ్రుల్ని చూసుకోవడం, లేకపోతే ఇవన్నీ ఈవెన్ తక్కువ జీవజాతంలో కూడా ఇవన్నీ ఉన్నాయి. ఏదో మనిషిగా పుట్టి నేను ఇవన్నీ సాధించేశాను గ్రేట్ అనుకుంటే, ఈరోజు సక్సెస్ అంటే ఏంటి? జనాల్లో ఏదో ఒక మంచి ఇల్లు కట్టడం, పిల్ల పాపలకు ఆస్తులు పంచడం, వాళ్ళందరూ కూడా ఏదో బిజినెస్లోనే ఎక్కడో సెటిల్ అయిపోవడం, ఇవన్నీ అనుకుంటే ఆయన కొంచెం మేసం ఎగరేసి నేను సక్సెస్ఫుల్ అని చెప్పి అనుకుంటాడు. అది చాలా సక్సెస్ అనుకుంటాడు. కానీ ఏంటి దాంట్లో సక్సెస్ ఏముంది? తర్వాత మనము ఇది నా పరివారం అనుకునే లోపల ఇంకో పరివారంలోకి పోతాడు, ఇంకో దగ్గర జన్మించాలి. మళ్ళీ అక్కడ కొత్త వ్యవహారం, కొత్త డ్రామా, అక్కడ మళ్ళా కొత్త కుటుంబం, కొత్త కుటుంబ సభ్యులు, మళ్ళా బంధాలు బాంధవ్యాలు, మళ్ళీ అక్కడ ఆస్తులు పాస్తులు లేని పరిస్థితి ఏమో. ఈయన అంత సంపాదించడానికి ఎంతమంది దగ్గర లాగేసుకున్నాడో, సో ఆ లాగేసుకున్న ఫ్యామిలీని పుట్టచ్చు మళ్ళీ వాళ్ళని డెవలప్ చేయడానికి. ఎందుకంటే ముందు జన్మలో వాళ్ళు ఏమీ లాక్కున్నారు కాబట్టి అక్కడ మళ్ళీ డెవలప్ చేయడానికి అక్కడ పుట్టచ్చు కర్మ ప్రకారం. సో ఇదంతా అల్టిమేట్గా ఏంటి అంటే చాకరీ. ఇది ఇక్కడ అక్కడ జీవులకి చాకరీ చేసుకుంటా జీవితాలు జన్మ జన్మలు వాళ్ళకి దగ్గర తీసుకొని రుణపడి వాళ్ళకి మళ్ళీ సేవ చేసుకోవడం, మళ్ళీ ఈయనకు రుణపడిన వాళ్ళు ఈయనకు సేవ చేసుకోవడం, మళ్ళీ ఆయన రుణపడిన వాళ్ళు అట్లా ఇంకా జన్మ జన్మలు జన్మ జన్మలు జన్మ జన్మలు జన్మ జన్మలు లక్షల జన్మలు కోట్ల జన్మలు. మనం కూడా ఎప్పుడు వచ్చామో ఈ భౌతిక జగత్తుకు తెలియదు. ఎన్ని జన్మలు ఇట్లా చాకర్లు చేస్తా నడుస్తూ వచ్చామో, ఏదో భగవద్భక్తుల యొక్క కృప వల్ల ఈరోజు మనకు అసలు జీవిత పరమార్థం ఏంటి అనేటువంటిది అర్థమైంది. లేకపోతే అట్లాగే అట్లాగే అట్లాగే. అందువల్ల యథార్థ జ్ఞానం మనం తెలుసుకునేదానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. యథార్థ జ్ఞానం, సో యథార్థ జ్ఞానం ఏంటి అంటే ఈ శరీరం అశాశ్వతమైనది, ఆత్మ శాశ్వతమైనటువంటిది. ఈ భౌతిక జగత్తులో ఎంత నువ్వు ఎస్టాబ్లిష్ అయినా కానీ శ్రమ ఇవ్వాలి, కేవలం వేస్ట్ ఆఫ్ లేబర్. ప్రభుపాదులు చెప్తారు, రోజంతా కష్టపడ్డావు, సాయంత్రం అయ్యేసరికి నీకు కూలి రాదు. సో అటువంటి కష్టాన్ని ఏమంటారు, వేస్ట్ ఆఫ్ లేబర్ అంటారు. సో జీవితం అంతా కష్టపడుతున్నా లాస్ట్ లో మనం వెళ్ళిపోయేటప్పుడు మనకి కూలి రాదు, ఏం చేస్తాం, లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసాం. లైఫ్ అంతా కొంతమంది సొసైటీ కోసమని, కొంతమంది కులం కోసమని, కొంతమంది రాష్ట్రం కోసమని. రాష్ట్రం కోసం అంటే సీఎం అవ్వాలనుకుంటే చేస్తారులేండి, అది వేరే విషయం. అమాయకులు లాంటి నిజం చేసి వాళ్ళ పదవుల కోసం. సో ఏదో ఒక మోటివేషన్ తోటి సేవలు అది లాస్ట్ లో వెళ్ళిపోయేటప్పుడు నథింగ్, ఏమీ లేదు. బరువాగ బిత్తలే, హోగవాగ బిత్తలే, ఉన్నట్టు మా కట్టలే కట్టలే. వచ్చేటప్పుడు నగ్నంగా వస్తాం, పోయేటప్పుడు నగ్నంగా పోతాం, మధ్యలో వెనుక రాయన కట్టలేను. ఏం చిల్లుగా తీసుకుపోయేది ఏమీ ఉండదు అనమాట. సో అందుకని మనం చాలా చాలా కేర్ఫుల్గా జస్ట్ ఈ శరీరాన్ని మనం మెయింటైన్ చేసుకునేదానికి ఎంత అవసరమో, ఎంత అవసరమో. కర్మ ఎంత తీవ్రమైనటువంటిది అంటే మనల్ని బంధించడానికి. ఒక బ్రహ్మచారి ఒక ఆయన ఉంటాడు, ఆయన ఎప్పుడూ చాలా పవిత్రమైన జీవితం గడిపేవాడు అనమాట. ఒకసారి విద్య హాలిడేస్ వచ్చి ఆయన గురుకులం నుంచి ఇంటికి పోతా ఉంటాడు. దానిలో ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే చీకటి పడుతుంది. చీకటి పడితే ఇంతకు ముందు రోజుల్లో హోటల్స్ ఇవే ఉండేది, ఎవరన్నా పంచులో పడుకునేది, వాళ్ళు ఏదైనా కొంచెం భోజనం పెట్టే తినేసేది. ఆయన ఉదయంతో లేచి ఎక్కడైనా నది దగ్గర బావి దగ్గర కాలకృత్యాలు తీర్చుకునేది, మళ్ళీ ప్రయాణం చేసుకుని పోతా ఉండేది. ఆయన ఒక పంచులో పడుకున్నాడు. పడుకుంటే ఆ ఇంటి యజమాని రాజు చూసింది, ఈ బ్రహ్మచారి చాలా బ్రహ్మ తేజస్సులో ఉన్నాడు. బ్రహ్మ తేజస్సులో ఉంటే ఆమె ఆయన చూసి మోహించింది, నాతో సాంగత్యం చేయండి అని. ఈ బ్రహ్మచారి అన్నాడు, శాస్త్రం బాగా అవగాహన ఉంది, ఏమా నువ్వు భర్త ఉన్నాడు, ఇటువంటి చాలా పాపం, దయచేసి ఇటువంటి ఉద్దేశం నాకేం లేదు, మీరు నాకు తల్లి లాంటి వాళ్ళు, నన్ను క్షమించండి. ఈమె కోరిక తీరలేదని చెప్పి ఎంత లోపల మదన పడిపోయి ఆ నిద్రించేటువంటి భర్తని చంపేస్తుంది. చంపేసి పెద్ద పెద్ద కేకలు పెట్టి అరుపులు అరుపులు కేకలు పెట్టి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేస్తారు. వచ్చేస్తే ఈ బ్రహ్మచారిని చూపించి నా మీద అగాయత్యం చేయబోయాడు, నా భర్త అర్థం వస్తే చంపేశాడు అని చెప్పి. ఈ భౌతిక జగత్తు ఎంత దుర్మార్గమైంది అంటే తను కోరుకున్నది పొందలేకపోతే అది పొందడం కోసం ఎటువంటి అగాయత్యం చేయడానికైనా కానీ సిద్ధమైపోతాం మనం. చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్ద అబద్ధాలు, పెద్ద పెద్ద తప్పిదాలు ఇవన్నీ చేయడానికి సిద్ధమైపోతాం మనం. జనరల్ కోర్సులో మనుషులు వాళ్ళు చాలా చాలా సింపుల్ దీని కోసం కూడా ఏదేదో దుర్మార్గ పనులు చేస్తూ ఉంటారు. కానీ శాస్త్రాలు ఏం చెప్తాయి, ఏదో ప్రాణాన్ని కాపాడడం కోసం అబద్ధం చెప్పచ్చు అని చెప్తారు. కానీ ఇప్పుడు అబద్ధాలన్నీ కూడా ప్రాణాన్ని తీయడం కోసం చెప్తా ఉన్నారు, ప్రాణాన్ని కాపాడడం కోసం కాదు. సో అబద్ధం చెప్పడం, మోసం చేయడం ఇవన్నీ కూడా వెరీ వెరీ కామన్ అన్నమాట, కామన్. ఈలోపల ఊరు జనాలందరూ వచ్చేసారు, ఈ బ్రహ్మచారిని పట్టుకున్నారు. పట్టుకొని అతనికి శిక్ష కుడిచి ఖండించేసేయండి అన్న. ఆ కుడిచి ఖండి చేసిన తర్వాత ఆయన భగవంతుడిని వేడుకుంటూ ఉన్నాడు, స్వామి నేను నా జీవితంలో ఎవరికి ఏ రకమైన అపరాధం చేయలేదు, ఇటువంటి శిక్ష నాకెందుకు ఇచ్చావు అని చెప్పి విలపిస్తూ ఏడుస్తూ వెళుతూ ఉన్నాడు. అతని యొక్క పరిచర్తకి భగవంతుడు సమాధానం చెప్పాడు, ఆయన నువ్వు పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడు, గంగలో స్నానం చేసి వస్తూ ఉన్నావు. వస్తూ ఉంటే ఒక్కసారి వాడు ఆవును తరుముతూ ఉన్నాడు. ఆ ఆవు ఎక్కడ వెళ్ళిపోయిందో దిశ చేయలేదు, ఏ దిక్కులో పోయిందో. నిన్ను అడిగాడు కషాయుడు, ఆవు ఎక్కడ పోయింది అని. నువ్వు ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ పోయిందని చూపించావు. బ్రాహ్మణుడిగా నువ్వు ఏమనుకున్నావు అంటే నేను అబద్ధం చెప్పడం ఏంటి అనుకున్నావు. కానీ గోడంటి జీవిని కాపాడడం కోసం అబద్ధం చెప్తే తప్పేం లేదు, నువ్వు బ్రాహ్మణత్వానికి కలిగే నష్టం ఏం లేదు. కానీ నువ్వు బ్రాహ్మణత్వానికి వినిపించావు, కానీ ఆ జీవిని కాపాడడానికి వినిపించలేదు. ఈ చెల్లికి చూపించావు. ఆ కషాయం వాడి భర్త గోరు భార్య నువ్వు దిశ చూపించావు. ఏ చెయ్యి నువ్వు చూపించావో ఆ చెయ్యి ఖండించబడింది. ఏ కషాయం వాడు గోరును వధించాడో ఆ గోరువు భార్య రూపంలో భర్తను వధించింది. ఇది కర్మబంధనం. ఇదంతా జరగడం, ఇదంతా జరగడానికి కర్మబంధనం. సో మనం ఈ సత్యాలన్నీ ఏం తెలియక ఊరు కోరికే అబద్ధాలు చెప్పేస్తాం. వాసుదేవ జనార్దన పిల్ల కావాలా? సో మనం ఈ కర్మ ఇవన్నీ కూడా తెలియక ఏదో అనవసరమైన వాటికి అబద్ధాలు చెప్పేస్తాం, మోసాలు చేసేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఏదైనా చేసేస్తాం. సో కానీ అల్టిమేట్గా వాటన్నిటి యొక్క కర్మ ఫలాలు ఎవరు భోగించాలా? మనమే భోగించాలా? మనమే భోగించాలా? సో ఈ భౌతిక జగత్తు అడుగు తీసి అడుగు పెడితే అందుకనే ఆచార్యులు వర్ణించారు, భయానకం భయానకం. ఎప్పుడు ఏ కర్మ మనల్ని అంటుకుంటుందో మనకు తెలియదు. భాగవతం చేస్తుంది వినేవాడికి కర్మ వస్తుందని చెప్తుంది, చూసేవాడికి కర్మ వస్తుంది, చేసేవాడికి కర్మ వస్తుంది, తినేవాడికి కర్మ వస్తుంది, ఆ వస్తువును ట్రాన్స్పోర్ట్ చేసేవాడికి కర్మ వస్తుంది. చాలామంది అంటారు తెలివిగా ఏవో మాంసం తినకూడదా అంటే నిన్నంటలేదు కదా. ఓ నువ్వు కొనేవాడు ఉన్నావని చెప్పి చంపేవాడు ఒక తయారై ఉన్నాడు, కొనేవాడు నువ్వు లేకపోతే చంపేవాడు ఉన్నాడు. మరి కొనేవాడు తినేవాడు నువ్వు ఉన్నావు, నీకు షేరుంది దాంట్లో, షేరుంది. సో ఈ రకంగా ప్రతిదీ కూడా కర్మ 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 కర్మ. అందుకని ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి అంటే నాలుక నుంచి మనల్ని బంధించేటువంటి కర్మ మాటలు రాకూడదు. ఇప్పుడు పొరపాటున నాలుక కఠినంగా ఉంది, నాలుక చాలా బలమైంది కదా, ఇంద్రియాల్లో చాలా బలమైంది. ఒకసారి పండ్లకి నాలుగుకి పోటీ జరిగిందండి. పండ్లు అన్నాయంట సైనికుల్లాగా నీకు అడ్డంగా నిలబడి నిన్ను ప్రొటెక్ట్ చేస్తా ఉన్నా అన్న. అప్పుడు నాలుక నేను బోర్డు ప్రొటెక్షన్ నాకేం కావాలని, నేనేదో సైలెంట్గా ఉన్నాను కాబట్టి నువ్వు అసలు నిలబడగలుగుతున్నావు, నేను గానా విజృంభించానంటే నీ పని అయిపోయిందా నిన్న అంటే నువ్వేం చేస్తావు, నేను రక్షిస్తున్నాను నిన్న పండ్లు అన్నాయంట. నా శక్తి అంటే చూపిమంటావా నిన్న నాలుక ఏదో ఒక పరిమాణం ఉన్నాడంట. ఈ నాలుక వాడిని ఏమనిందంటే ఓరి పనికి మాలవాడా, దేనికిరా నీ కండలు కోచి కాకులకి దెబ్బలు గీయడానిక అని చెప్పి అని చూసిందంట. వారికి ఎక్కడైనా కోపం వచ్చేసి పిడికిలు బిగించి ముందు పటాలు ఇచ్చానంట, ఇస్తే పళ్ళని పడిపట్ట రాలిపోయాడంట. అప్పుడు నాలుగు పడిందంట, ఎవరు పవర్ఫుల్ అండి, ఎవరు పవర్ఫుల్ అని. సో నాలుగు చాలా పవర్ఫుల్, అది ఎంత పవర్ఫుల్ మాట్లాడడం లేకుండా కాదు కాదు, పెన్నులు ఎవరు పవర్ఫుల్, రకరకాల రుచులు కావాలా, గుంటూరు కారం కావాలా. సో ఏంటంటే మీరు కారాలు వేసుకోరా అది బాగా ఎట్లున్నానంటే ఇక్కడ పడితే చెమట్లు రావాలనుకుంటారు కారాల. అప్పుడు కానీ లెక్క. కానీ అటు కార్మికుడు ఏమవుతుంది అంటే అటువంటి ఆహారం తిన్నప్పుడు మనం కూడా ఎత్తుంటాం, హాట్ హాట్ గా ఉంటాం. ఆయన ఎవరు కదిలిస్తే కష్టమే కాదండి, ఆయన అది విజృంభిస్తాడు అనమాట. కొడయకాల రుద్రుల్లాగా ఆయన ప్రవర్తన ఉంటుంది అనమాట. సో అటువంటి ఆహారం తింటే, సో ఇంగ్లీష్ లో కూడా సేయింగ్ ఉంది, నువ్వు ఎటువంటి ఆహారం తింటావో అటువంటి వ్యక్తిత్వం నీకు వస్తుంది అని చెప్పి. సో ఆ తినడంలో కూడా అది రకరకాల రుచులు కావాలి, రుచులు కావాలి. సో అనాలిక చాలా పవర్ఫుల్. సో దాన్ని తిరిగి దగ్గర కంట్రోల్ చేయగలిగినప్పుడు మాటల దగ్గర కూడా మనం కంట్రోల్ చేయగలం. ఆ మాటల దగ్గర కూడా చాలా సరళంగా, చాలా సరళంగా దాని నుంచి ఏ రకమైనటువంటి ధర్మ విరుద్ధమైనటువంటి మాట రాకూడదు, ఎవరిని కష్టపెట్టేటువంటి మాట రాకూడదు. దాన్ని చాలా కంట్రోల్ చేయాలి. ఇంద్రియాలు కంట్రోల్ అంటే, ఇంద్రియాల కంట్రోల్ అంటే ఏంటి అంటే ఇది మాట అది ఎదుటి వారిని తెలిసిందనే ఉండాలి. అది కలప పెట్టేటట్టుగా ఉంది అంటే పరమాత్మ ఎందుకంటే హృదయంలో కూర్చొని ఉన్నాడు, రాచేసుకున్నాడు అయిపోయింది. ఇవన్నీ ఒక వ్యక్తిలో పదిసార్లు కలప పెట్టే మాట ద్వారా ఇంకొకరు వస్తాడు మన దగ్గరికి, వాడికి మనం వాయిస్తే పెద్దదనుకుంటే మనకన్నా పదింతలు వాయిస్తుంది వాడికి, మనకి అసలు అవకాశమే లేదు మాట్లాడడానికి. వాడు అని చెప్పి కట్ చేస్తాడు మనం ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు వాడి ముందు అసలు మనం ఏం మాట్లాడలేము. ఎందుకంటే నువ్వు మీకన్నా బలహీనమైనటువంటి వాయిస్ ఉంది కానీ నువ్వు పదిసార్లు ఖర్చు పెట్టావు. సో భగవంతుడు ఏం చేస్తాడు, మీకన్నా కొంచెం బలమైన పంపిస్తాడు. వాడు నోరు కలిస్తే ఓడు నన్ను మన నోరు తెరవాల వాడు తెరిస్తే. సో ఇట్లాగా యాక్షన్ అండ్ రియాక్షన్, యాక్షన్ అండ్ రియాక్షన్, యాక్షన్ అండ్ రియాక్షన్ ఎన్నికడు జరుగుతూ ఉంటాయి, ఎన్నికడు జరుగుతూ ఉంటాయి. ఈ కళ్ళ ద్వారా, నాలుక ద్వారా, చెవుల ద్వారా, రకరకాల చెవులు కృష్ణ సంబంధమైందే తీసుకోవాలా, లేనిది తీసుకోకూడదు. లోపలికి తీసుకుంటే ప్రాబ్లం, ఇన్ఫర్మేషన్ లోపలికి తీసుకుంటే అది బ్యాక్టీరియా లాగా అది లోపలికి వెళ్ళి ఊరికనే ఉండదు, ఏమవుతుంది బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది విన్నదంతా కూడా. ఆ బ్రెయిన్లో ఫిక్స్ అయినంత వరకు ఇప్పుడు మనలో ఏదైనా కానీ డెంగ్యూ వైరస్ లోపల ఉందనుకోండి ఏం చేస్తుంది, అది రక్త కణాలు అన్నింటి కూడా కంపేస్తుంది అనమాట. అది లోపలికి రాకుండా ఉండాలి కానీ వచ్చిన తర్వాత అది ఇంకా లోపల దానిపైన చేస్తూ ఉంటుంది. మన చెవిలో పడకుండా ఉండాలి చక్క, అది లోపల ఉపయోగించడానికి దానిపైన చేస్తూ ఉంటుంది, మనల్ని తీరుతూ ఉంటుంది, తీరుతూ ఉంటుంది, తీరుతూ ఉంటుంది, తీరుతూ ఉంటుంది. చూడకుండా చూసామనుకోండి అది కూడా లోపలికి వెళ్ళి ఫిక్స్ అయిపోతుంది, అది కూడా మనం ఏం చేస్తుంది తీరుతూ ఉంటుంది, తీరుతూ ఉంటుంది. అజామినుడు బ్రాహ్మణ పుట్టుకు పుట్టాడు, ఎంతో పవిత్రం. ఉదయంతో సంధ్యావందనం, తర్వాత త్రిసంధ్యల్లో గాయత్రి, అగ్నిహోత్రం, ప్రతి నిత్యం ఇంట్లో వేదఘోష, ఎప్పుడు ఆధ్యాత్మిక చింతన ఉండేది. ఒకే ఒక సంఘటన ఒక దిగజారిన వేసిన ఒక తప్పదాచిన సూత్రుడితో కలుస్తూ ఉంటే చూశాడనమాట సాంగత్యం చేస్తూ ఉంటే. ఆ ఒక్క సంఘటన తన జీవితంలో తెలు మార్పు తీసుకొని వచ్చేస్తుంది. చూసి వచ్చిన తర్వాత ఏం చేశారు, సంధ్యావందనాన్ని కూర్చుంటే లోపల గిరిగిరి గిరిగిరి దిక్కుతా ఉంది. భగవంతుడు అదే చేస్తున్నాడు, ధ్యాయతో విషయాన్ని పుంస సంఘ శీషోపజాయతే సంఘ సంధ్యాయతే కామ కామస్రోధోపజాయతే. ఆల్రెడీ చిన్నప్పటి నుంచో పూర్వజన్మ నుంచో అంటించుకున్నవే కలుపుకునేదానికి ఇంకా మన వల్ల చాలా ఎన్ని సంవత్సరాలు అయినా కానీ మన గొప్ప అంటించుకుంటే అందరూ స్కేర్ అయినదే వాటి ఆ మాలిన్యాన్ని తొలగించుకోలేకుండా ఉన్నాం మనం. మరి ఇప్పుడు కొత్తలు ఎంపించుకుంటే పరిస్థితి ఏంటి? సో అందువల్ల మనం ఏంటి అంటే ఈ కర్మ అన్నటువంటిది చాలా చాలా తీవ్రత ఉంటుంది. ఆ కర్మ ఫోర్స్ ఏం చేస్తుంది అంటే నువ్వు ఒకవేళ పవిత్రమైన జీవితాన్ని గడపాలన్నా కానీ నిన్ను గడిపేదానికి అనుమతించదు అందుకని భక్తి రసామృతంలో మీరు గమనించారో లేదో ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఏముంటుంది అంటే, శుద్ధ భక్తి ఎవరు చేయగలరు అంటే కర్మబంధనాల నుంచి పూర్తిగా విముక్తుడైన వాడు చేయగలడు. శుద్ధ భక్తి ఎవరు చేయగలరు? కర్మబంధనాలు, ఆ కర్మ ఫోర్స్ ఏం చేస్తుందంటే, వీడు వీడు మంచిగా ఉందా ఉన్నా కానీ ఆ కర్మ ప్రభావాన్ని నేడుతూ ఉంటుంది, నేడుతూ ఉంటుంది, చెడు పసక నేడుతూ ఉంటుంది, నేడుతూ ఉంటుంది. అందుకని శుద్ధ భక్తికి ఒక శక్తి ఉంది, అనంతమైనటువంటి కర్మను వాడి మంచి చేసేయగలదన్నమాట. అందుకని మనం ఆ శుద్ధ భక్తిని ఎంత వీలైతే అంత చేసుకునేదానికి మనం ప్రయత్నం చేయాలా? మనం ఏమనుకుంటాం, కొంచెం సర్వీస్ ఎక్కువ అయితే అది నాది కాదు, వెళ్ళిపోవాలి. నువ్వు ఎంత చేసుకుంటే అంత నీ యొక్క కర్మ బ్యాలెన్స్ నువ్వు ప్రక్షాళన చేస్తుంది, ప్రక్షాళన చేస్తుంది. ఆ కర్మ బ్యాలెన్స్ ఉన్నంత వరకు నీకు ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఉత్సాహం అనేది ఉండదు. ఇంకా ప్రాపంచికంగా రెండు పడవల మీద ప్రయాణంలాగా ఉందన్నమాట. రెండు పడవల మీద ప్రయాణం ఎట్టుంటది? దారుణంగా ఉంటుంది. సో మన తెలుసు అంటే, మనం కొంచెంసేపేమో భౌతికం, కొంచెంసేపేమో ఆధ్యాత్మికం, భౌతికం ఆధ్యాత్మికం. సో అందువల్ల మనం ఏం చేయాలంటే, చాలా చాలా కేర్ఫుల్గా, చాలా కేర్ఫుల్గా ఈ ఐదు ఇంద్రియాలకి ఆ కృష్ణుని యొక్క సేవ సంపూర్ణంగా నిమగ్నం చేయడం. తర్వాత ఎవరికి, మన నాలుగు కంట్రోల్లో ఉంది, కళ్ళు కంట్రోల్లో ఉన్నాయి, చెవులు కంట్రోల్లో ఉన్నాయి, ముక్కు కంట్రోల్లో ఉంది, స్పర్శ కంట్రోల్లో ఉంది. ఎందుకంటే భగవత్ సంబంధం కాంతి ఏదైనా చేస్తే కర్మబంధనం అవుతుంది. అది భగవంతుడు గీతలో స్పష్టంగా చెప్తూ ఉన్నారు, యజ్ఞాస కర్మనో నేత్ర లోకోయం కర్మబంధన ప్రతత్వం కర్మ కౌంటే ముక్త సంఘ సమాచారం. ఈ రకమైన యజ్ఞం కూడా నీ ఇంద్రియ తృప్తి కోసం చేసినట్లయితే నిన్ను హరే కృష్ణ దేశం నిలబడు. పక్కన నిలబడు, పాప వెనకాల ఉన్న బ్లాక్ చేయడం. ఇక్కడ ఇంకొక ఆయన బ్లాక్ చేస్తున్నా. సో కర్మబంధనం ప్రతిదీ మనం చాలా కేర్ఫుల్గా ఆ కర్మబంధనాల్లో చిక్కుకోకుండా ఈ యొక్క ఇంద్రియాలని ఆ భగవంతుని యొక్క సేవలో కైంకర్యం చేయడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. మనం ఆ కొంచెం భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్తారు, ఇంటికి క్రాష్ వచ్చింది అనుకోండి, మొదట్లో సన్న నెర్రీగా ఉంటుంది, రోజులు గడిచే కొంది ఆ గాలి లోపలికి ప్రవేశించి ఆ క్రాష్ పెరుగుతూ ఉంటుంది. అదే రకంగా మాయ కూడా చాలా స్లైట్గా ఎంటర్ అవుతుంది మన జీవితంలో, మెల్లిగా అది పెరుగుతూ పోతుంది. ఆ స్లైట్గా ఎంటర్ అయ్యేటప్పుడే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలా, చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం దాన్ని తట్టుకునే సామర్థ్యం మనలో ఉందా లేదా? ప్రభుపాద గారు ఒకసారి ఆయన ఉపన్యాసంలో చైతన్య మహాప్రభు చాలా కరుణామూర్తి, నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయత, కృష్ణ ప్రేమను పంచడానికి ఎంతో కరుణామూర్తి అయిన అవతారం చైతన్య మహాప్రభుది. అదమును ఉద్ధరించడానికే ఆయన పుట్టారు, అవతరించారు అని చెప్పి ఉపన్యాసంలో చెప్తే, మరుసటి రోజు భక్తులు పుస్తక వితరణ చేయడానికి బార్లు రెస్టారెంట్కి వెళ్ళారు అనమాట. ఎందువల్లంటే మనం మహాప్రభు యొక్క ప్రతినిధులం, దిగజారిన వ్యక్తులను ఎత్తుక్కొని వాళ్ళని ఉద్ధరించాలా అని చెప్పి ప్రభుపాదు గారికి తెలిసి అందరినీ శిష్యులను పిలిచి, నాయన చైతన్య మహాప్రభు కరుణామూర్తి అవతారం, అదములు ఉద్ధరించడానికి నువ్వు నేను కాదు, మీరు బారు రెస్టారెంట్లకు వెళ్తే ప్రచారానికి పుస్తకాలు పోయి చేతుల్లో బాటిల్స్ వచ్చేస్తారు బాబు. అది చైతన్య మహాప్రభు ఆయన అదములు ఉద్ధరించడానికి అవతరించారు, నువ్వు నేను కాదు అని చెప్పి. సో మనం కూడా ఏంటంటే చాలా ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్గా ఉండాల. మాయా అన్నటువంటి నిప్పు, నిప్పుతో నువ్వు చలగాటం ఆడటానికి లేదన్నమాట. చాలా చాలా కేర్ఫుల్గా, చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, చాలా జాగ్రత్తగా ఉండాల. లేకపోతే ఏ క్షణమైనా కానీ డేంజర్ అయ్యేదానికి అవకాశం ఉందన్నమాట, అవకాశం ఉంది. సో మాయ నుంచి మనల్ని రక్షించుకునేదానికి ఏంటి అవకాశం అంటే, ఇప్పుడు ఆ మాయ మన దగ్గరకు వచ్చినా కానీ మనం కృష్ణుని గుర్తు తెచ్చుకోవడం, కృష్ణుని గుర్తు తెచ్చుకోవడం. చైతన్య మహాప్రభు ఆయన పుట్టినప్పుడు కూడా, అవతరించినప్పుడు కూడా ఆయన ఇప్పుడు వేడుస్తూ ఉండేవాళ్ళంట. ఎంత ఓదార్చినా కానీ ఆయన ఏడుపు మానేవాళ్ళు కాదు, ఎంత ఓదార్చినా అప్పుడు ఎవరికి అర్థం కాలేదు. వైద్యుని పిలిపించారు, ఎప్పుడు ఏడుస్తా ఉన్నాడు ఏది అని. ఎవరో అక్కడ ఉన్నటువంటి స్త్రీలలో ఒక ఆమె, హరి హరి ఎప్పుడు ఏడుస్తున్నాడా నీ పిల్లాడు సచ్చిమాట, హరి 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 అని హరి హరి అని ఎప్పుడైతే ఆమెను ఏదో పెడుపానిస్తాడు. ఆయన మళ్ళీ వెళ్ళిపోతాడంటే మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ హరి 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 కృష్ణ హరి కృష్ణ అని ఎప్పుడైతే నామం చేస్తున్నారో ఆయన వేడుపు ఆపేస్తా ఉన్నాడు. అంటే కలియుగంలో ప్రతి జీవుడికి ఉండేటువంటి ఏడుపులు ఆపేయాలంటే చెయ్యాల్సింది ఏంటి అనే సందేశం ఇచ్చారు చైతన్య మహాప్రభు. ప్రతి ఒక్క ఏడుపు ఆపేయాలా, అది శాంతిగా ఉండాలా అంటే ఒంటే మార్గం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కృష్ణ సంబంధం కానీ ఏదైనా కానీ మనకు దగ్గర ఉంటుంది అంటే కృష్ణ 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 కృష్ణుని గుర్తుకు తెచ్చుకోవడం, కరగట్టుకున్న కృష్ణ కృష్ణుని మర్చిపోవడమే అన్ని అలంకారాలకు కారణం. సో అందుకని ఎప్పుడు నువ్వు కృష్ణుని దగ్గరలో ఉంచుకోవాలా, ఉంచుకున్నప్పుడు అపాయమేం జరగదు, ఎప్పటి ప్రొటెక్షన్ ఉంటుంది, ఎప్పుడు ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఎప్పుడు కృష్ణుణ్ణి జ్ఞప్తిలో పుంచుకునేటువంటి విధానమే భక్తి యోగం. ఎప్పుడు నామం చేస్తుండాలా, శ్రవణం చేస్తుండాలా, సేవ చేస్తూ ఉండాలా, ఏదో ఒక రకంగా కనెక్షన్లో ఉండాలి కృష్ణుడితో. అప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునేదానికి వీలవుతుంది అన్నమాట, వీలవుతుంది. సో అందువల్ల ఈ కర్మ బంధనాలు అడుగు తీసి అడుగు పెడుతూ ఉంటే మనం కర్మబంధనాల్లో చిక్కుకుంటాం అన్నమాట. సో అందువల్ల చాలా చాలా కేర్ఫుల్గా భక్తులు ఆత్మ పరిశీలనతోటి వాళ్ళు ప్రతిదీ కూడా చాలా కేర్ఫుల్గా వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో పరిశీలనాత్మకంగా, అంటే ఏదో మైండ్కి తోస్తే చేసేయడం కాదనమాట, ఇది నేను చేయొచ్చా చేయకూడదు అని ఆలోచించి ప్రవర్తించుకోవాలన్నమాట. అందుకనే ఉపదేశామృతంలో వాచో వేగం మనసో వేగం ఉదరోపాస్త వేగం. సో ఆ వాక్కు వేగం, వాక్ ఏంటి, ఏకే 47 లాగా అనమాట. మనకి ఏదన్నా అసంతృప్తి ఉంటే అదేదో చూడైపోతుంది, ఏకే 47 రక్తం కనిపిస్తుంది, రక్తం బయటపడకుండా మనిషిని ఫినిష్ చేసేయచ్చు మాట అవుతుంది. సో వాచోవేగం, క్రోధోవేగం, క్రోధం దాన్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఉదరోపాస్త వేగం, జిహ్వావేగం, జిహ్వ నేను నాకు చెప్పాను కదా రుచులు కావాలా, ఉదరం కడుపు ఫుల్ ఇక్కడ దాకా, ఇంకా ఇంకా ఇంకా. సో ఇవన్నీ కూడా మనం కంట్రోల్, డివోటీస్ ఏంటి అంటే ప్రాక్టికల్గా ఇవన్నీ ఆలోచించాలి, ఇవన్నీ ఆలోచించాలి. స్లోగా జీవితం పెరిగే కొంది ఒక్కొక్కటి తగ్గించుకొని 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 తగ్గించుకొని. నేను మొదటి రోజు వచ్చినప్పుడు నాలో ఏమేం లోపాలు ఉన్నాయి, ఎదుటి వాళ్ళల్లో లోపాలు గుర్తించడం కన్నా మనలో లోపాలు గుర్తించడం ఉత్తమం. ఎందువల్లంటే ఎదుటోళ్ళు నువ్వు గుర్తిస్తే నీకు కర్మ వస్తుంది దానివల్ల. నీలో గుర్తించుకొని తొలగించుకోవాలంటే నువ్వు ఆత్మగా ఉద్ధరింపబడతావు. లాస్ట్ టైం నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక రాజుకి చర్మరోగం ఉంటుంది, ఆయనది ఎంత చేసినా పోదు. ఒక సాధు దగ్గరికి వెళ్తే సాధువు చెప్తాడు, వితంతువులు అంటే విధవరాళ్ళు వాళ్ళకి సేవ చేయి, అనాథ పిల్లలకి సేవ చేయి అని చెప్పి చెప్తాడు. అప్పుడు నేను పోయి ఒక ఆశ్రమాలు 2 ఏర్పాటు చేసి అనాథ పిల్లలకి వితంతువులకి సేవలు చేస్తుంటాను. కొన్ని రోజులకి చర్మరోగం తగ్గిపోతుంది. అప్పుడు సాధువు దగ్గరికి వెళ్ళి మీరు చెప్పినట్టు చేశాను, నా చర్మరోగం తగ్గిపోయింది, అది ఎట్ట పెరిగింది స్వామి అంటాడు. అప్పుడు ఒకసారి నువ్వు ఆశ్రమాన్ని పెట్టిన చుట్టుపక్కల వాళ్ళ దగ్గర పోయి గమనించు అంటాడు. ఆ చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళందరూ కూడా తీరుకుంటూ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఆయన బాధ్యమైన సాధువు దగ్గరికి వచ్చేసి ఇదంతా నాకు పోయింది వాళ్ళకి వచ్చేసింది ఏంటి అంటే, నువ్వు ఆ సేవ చేస్తా ఉంటే ఆ వితంతువులతో నీకేదో సంబంధం అని చెప్పి వాటి మాట్లాడుతున్నాయి వాళ్ళు. తర్వాత అలాంటి పిల్లలంతా నీకు పుట్టినలే అందుకని వాళ్ళు చూసుకుందాం అనేది మాట్లాడారు. అందుకని లేదు మాట్లాడిన దాని వల్ల వాళ్ళకి వచ్చింది నీ రోగం నీకు పోయింది. కర్మ ఇస్ టూ కాంప్లెక్స్ అనమాట. మనకేంటి అంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్లు ఇటువంటి మాట్లాడడానికి చాలా ఉత్సాహం అనమాట, చాలా ఉత్సాహం. కొంతమంది ఈవెన్ డివోటీస్ కూడా ఉంటారు, ఏదైనా నెగిటివ్ జరిగితే పోయి అందరూ చేసేస్తారు ఇన్ఫర్మేషన్. ఎవరో మొన్న ఫ్యాన్ వచ్చి నాకు అన్నాడు అనమాట, ప్రభుజీ మీ బస్సులకు చెప్పండి, మీకు ఏదైనా బస్సుల మధ్యలో ఉన్నా కానీ మాకు చెప్పద్దని చెప్పండి, మేమేదో తీసుకుని ఇక్కడికి వస్తే వాళ్ళు టిక్క నిలం జరిగితే వచ్చి మాకు చెప్పేస్తారు, మమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు, చెప్పద్దని చెప్పండి. మనం ఏమనుకుంటారంటే ఆయన మనం ఏదో తీరు చేస్తాడు ఓదా చేస్తాడు, ఆయనకి ఇబ్బంది ఉంది పాపం నువ్వు చెప్తామంటే ఇబ్బందిగా ఉంది ఆయనకి. వాళ్ళని మనల్ని అప్రిషియేట్ చేయట్లేదు, అభినందించట్లేదు. మనం వెళ్ళి అంత వాళ్ళకి కష్టంతా చెప్తామంటే వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ లేదు. మేము అవన్నీ మళ్ళా కారణం చివరికి వస్తే ప్రశాంతతకి ఇవన్నీ మాకు చూసి మమ్మల్ని ఎందుకు పోతే చేస్తా ఉన్నారు, మాకు ఇంట్రెస్ట్ లేదు, మీ భక్తులకి చెప్పండి అని చెప్పాడు ఒక ఆయన. సో ఇటువంటివన్నీ కూడా మనం అనవసరం, అవన్నీ కూడా వేస్ట్. అది కృష్ణుడు గురించి చెప్పు నాలుగు మాటలు మీకు సంతోషం వస్తుంది. ఎవరికన్నా బాగా తత్వం ప్రచారం చేస్తే ఆయన ఎంత ఆనందపడితే మనకు అంత ఆనందం ఉంటుంది ఆ రోజు ప్రచారం చేస్తే, అది నిజమైన ఆనందం. ఈ చెత్త మన దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర కూడా తీసుకెళ్ళి వాళ్ళ బొర్రలు కూడా చెత్త చేసేసి దేనికి అవన్నీ కూడా అనవసరం. అందువల్ల ఈ కర్మ అనేటువంటిది మనస వాచ కర్మణ ఈ మూడు రకాలుగా ఉంటుంది. సో ఇట్లాగ ఎన్నో జన్మలు మారుతూ ఉన్నాము, ఎన్నో జన్మలు ఈ కర్మ బంధనాల వల్ల ఎన్నో జన్మలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత. ఈ జన్మలో ఉన్నప్పుడు ఎవరికి రుణపడ్డము పోయి మళ్ళీ వాళ్ళ రుణం తీర్చుకునే దానికి అక్కడ పుట్టడం, మళ్ళా అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ ఎక్కడ రుణపడ్డాము మళ్ళీ ఇంకో దగ్గర పుట్టడం ఇంకో దగ్గర పుట్టడం, ఇట్లాగా ఆ బ్రహ్మ భూనాల్లో ఒక పునరావర్తనం వచ్చిన బ్రహ్మలోకం నుంచి పాతాల్లోకం దాకా పైకి కిందికి పైకి కిందికి పరిభ్రమిస్తూ ఉన్నాం, పరిభ్రమిస్తూ ఉన్నాం. ఆ సంసార చక్రం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. ఆ హరిశరణాగతి ఎవడైతే పొందుతాడో ఆ సంసార చక్రం నుంచి బయటపడేదానికి అవకాశం ఉంది. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయి, డౌట్స్? దేవహుతి ఒక పుత్రుడిని మనం చేసి కోరుకుంటా ఉంది. నాకు మీరు లేని సమయంలో ఆడపిల్లలు వాళ్ళు వెళ్ళిపోతారు కదా, ఇటువంటి పుత్రులు పుత్రికలు పరివారాలు మనందరికీ చాలా అయిపోయాయి. ముందు మనకు పుట్టిన పుత్రులు మనల్ని బయటపడేరు, అందుకని మళ్ళా పుట్టాము ఇక్కడ. సున్నామనరకం నుంచి మగపిల్లడు పుడతాను. ఆ పుత్రుడు బయటపడేసేవాడే లేకపోతే శాశ్వతంగా పున్నామనరకంలో ఉండేవాడు ఉంచేటట్టు చేసేవాడు అది తెలుసుకోవాలా? వాడు మా పాటిస్తాడు అనుకోండి, మనకు పరిమిత ప్లేస్ ఉంది పున్నామనరకంలో, ఇంక బయటకు వచ్చేది లేదు. పుట్టగానే సరిపోదు, అందుకనే పుత్రోత్సాహము నాడు పుత్రుని కనుగొని పొగడగా అదేదో ఒక పద్యం ఉంది కదా. సో అందరూ వాడి యొక్క యాక్టివిటీస్ని బట్టి అభినందించాలా, అంత కాకుండా ఈ రాక్షసుడు ఈ రాక్షసుని పుట్టించాడు నాయన అని చెప్పి అందరికీ భారంగా అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఉపయోగం ఏముంటుంది? అంటే ప్రతిదీ మెకానికల్ అయిపోయింది ఇప్పుడు. నామ మాత్రం బాపుత్రుడు పుట్టాడు, వంశ ఒక్కడు పుట్టాడు, ఆ వంశాన్ని నాశనం చేసేస్తున్నాడు వాడు. పుట్టంగానే పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేస్తాను. ఏమయ్యా నీకు వంశోపాధుడు పుట్టాడు అంటాడు, ఏదో మీ అందరూ ఆశీర్వాదం పుట్టాడు అంటాడు. వాడు పెరిగిన తర్వాత అవుట్. సో ఇవన్నీ నామ మాత్రం కాదు, ఆడికి నిజంగా క్వాలిఫికేషన్ ఉండాలా అన్నాడు. డివోషనల్ కావాలి. వీడేమనుకుంటాడంటే పున్నామ నరకం నుంచి బయటపడేయాలంటే అక్కడేదో కేసు మాఫీ చేయడానికి ఒక అరకోట కోటి రూపాయలు ఇచ్చేస్తే ఈయన బయటకు లాగేస్తారని చెప్పి వీడు అనుకుంటాడు. అక్కడ లంచాల వ్యవహారం ఇక్కడ ఏమైనా గెలుపుదేమో కానీ అక్కడ కుదరదు. నీకు ఇవన్నీ వికృతాలు చాలా ఉంటాయి ప్రపంచాలు. పొలిటిక్స్ భాగవతంలో ఇటువంటి వికృతమైనటువంటివి ఆల్రెడీ డిస్క్రిప్షన్ ఇచ్చున్నారు. కుమారుడు మరణిస్తే తండ్రి అనుకుంటాడంట, కోడల మీద ఆశ కట్టి ఉంటాడంట. ఇటువంటి డిస్క్రిప్షన్ భాగవతంలో ఉంది. ఈ ప్రపంచం అటువంటి దుర్మార్గ ప్రపంచం ఇది అనమాట. అందువల్ల ప్రభుపాద గారు చెప్పారు, దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ ఫర్ జెంటిల్మెన్ అన్నారు. మంచి వ్యక్తులు జీవించే ప్రదేశం కాదు. భవిష్యత్తులో ఇంకా ఘోరాలు చూడాల్సి వస్తుంది, ఇంకా ఘోరాలు చూడాల్సి వస్తుంది. నాకు ఈ ప్రపంచం మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇవన్నీ చూడాలా అనుకుంటే ఆపాలు చేస్తూ ఉండిపోవచ్చు. రుద్రనాయన కలియుగం మొదటి పాదంలోనే ఇన్ని దుర్మార్గాలు ఉన్నాయి, ఏదో నేను భక్తి చేసుకుని బయటపడిపోవాలా అని అనుకుంటే తీవ్రంగా హరేకృష్ణ మంత్రం జపం చేసుకుని బయటపడడానికి ప్రయత్నం చేయాలి. శాస్త్రముల పట్ల సరైనటువంటి అవగాహన, భక్తిలో స్థిరత్వం రావాలంటే ఏం చేయాలి? భగవంతుని పట్ల అవగాహన ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి? భాగవతం మొదటి స్కందంలో నారదు అని చెప్తారు, భక్తులని సేవించడం ద్వారా శాస్త్రం పట్ల అవగాహన, భగవద్భక్తి మనకు లభిస్తుంది. భక్తుల్ని సేవించడం ద్వారా మనం ఏమనుకుంటామంటే శాస్త్రం పఠించేస్తే మనకు అవగాహన వచ్చేస్తుంది కాదు. భగవంతుని గురించి మనకు అవగాహన రావాలన్నా కానీ భగవంతుని యొక్క అనుగ్రహం మనకు రావాలి. ఆయన అనుగ్రహం త్వరితంగా మనకు ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైతే ఆయన యొక్క భక్తుల్ని మనం ప్లీజ్ చేస్తామో అప్పుడు ఆయన్ని ప్రసన్నం చేసేదానికన్నా భగవంతుడు ఫలితంగా ప్లీజ్ అయిపోయి మనల్ని ఆశీర్వాదం చేస్తాడు, మనకి ఈ తత్వం తొందరగా అవగాహన అవ్వడానికి. లాస్ట్ టైం మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను, గుర్తుందో లేదో. శ్రీపాద రామానుజాచార్యుల వారు ఆయన ప్రచారంలో తిరుగుతూ ఉంటారు. ఒక గ్రామంలోకి వెళ్తే అందరూ మాయవాదులు, అంటే నేనే దేవుడు అనుకునేటువంటి వ్యక్తులు అన్నమాట. ఈయన లేదు, భగవంతుడు వేరు, మనం వేరు, మనం జీవతత్వం, భగవంతుడు భగవత్తత్వం అని చెప్తుంటే ఎవరు ఎండరు అనమాట. ఈయన మాటలు ఎండరు ఎవరు. మూడు ఊళ్ళు అయిపోతుంది. ప్రతి ఊళ్ళో కూడా ప్రచారం బాగా జరిగింది, కానీ ఈ ఊళ్ళో ఎవరు వినట్లేదు మాట. చాలామంది హేతువాదులు, చాలామంది ఇటువంటి మాయవాదులు, మనమే దేవుళ్ళం అని చెప్పి చెప్పుకునేవాళ్ళు. సో అప్పుడు ముందు రోజు రాత్రి మూడు రోజుల తర్వాత రామాంజుల వారు ఆయన శిష్యుడు దాశరథికి ఏం చెప్తాడంటే, ఈ ఊరి జనాలందరూ కూడా ఈ ఊరి మధ్యలో ఉన్న కొలంలో రోజు స్నానం చేస్తున్నారు. వాళ్ళందరూ స్నానం చేసేదానికి ముందు మీరెళ్ళి మీ పాదాలు ఆ కొలంలో పెట్టి నిలబడుకోండి అంట. మరి గురువు గారు చెప్పారు కదా అని చెప్పి దాశరథి ఆ మొత్తం రోజు ఊరి జనాలు ఎవ్వరు రాకుండా ఉండేదానికి ముందే ఆయన పాదాల కవంలో పెట్టి నిలబడుకుంటాడు. వాళ్ళందరూ వచ్చి స్నానాలు చేస్తారు. ఆ శుద్ధ భక్తుని యొక్క పాదస్పర్శ కలిగిన నీటిలో వాళ్ళు స్నానం చేయడం వల్ల స్నానం నుంచి నేరుగా బయటకు రాగానే వాళ్ళు బట్టలు వేసుకొని రామంజు గారు చెట్టు కింద కూర్చోనంటే పోయి అందరూ సాష్టాంగ నమస్కారం చేసి నారాయణ మంత్రం ఉపదేశం చేయండి, నారాయణ మంత్రం ఉపదేశం చేయండి, నిన్న మొన్న ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాము వాటికి క్షమించండి, మేము మీకు శరణాగతి పొందుతాం, మమ్మల్ని శిష్యులుగా స్వీకరించండి గురుదేవ అని చెప్పి రామంజు గారికి సరణాడు. అది పవర్ ఆఫ్ సాధు సేవ. అందుకనే గురువులని సామాన్య వ్యక్తులుగా భావించడం, పూర్తి సమయం భగవత్ సేవలో ఉండేటువంటి వారికి దూషించడం, అది చాలా తీవ్రమైనటువంటి అపరాధాలను. అంటే మనకు అవన్నీ చేసినప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు బయట ప్రజలు కూడా వాళ్ళు చేసిన పాపాలకు కష్టాలు వస్తాయి, కానీ వాళ్ళేం రిలేజ్ గారు ఈ కష్టం ఎందుకో వస్తుంది, నేను చేసే పాపానికి ఈ కష్టానికి సంబంధం లేదని అనుకుంటారు కాబట్టి వాళ్ళు పాపం చేస్తూనే ఉంటారు కంటిన్యూస్గా. అదే రకంగా కొంతమంది అవగాహన లేనటువంటి సోకాల్డ్ భక్తులు వాళ్ళు భక్తులకు చేసే అపరాధం వల్ల వాళ్ళ జీవితాల్లో ఏదో కష్టాలు భగవంతుడు పనిష్మెంట్ ఇస్తుంటాడు, కానీ నేను భక్తులకు చేసే అపరాధం వల్ల ఈ పనిష్మెంట్ వస్తుందని రిలేజ్ గారు వాడు, అది మూర్ఖత్వం. సో బ్లెస్సింగ్ అయినా అంత ఇదిగా ఉంటుంది భక్తుల్ని సేవించుకున్నప్పుడు, అపరాధం కూడా దాని పరివేశం కూడా చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో అందుకని నారదముని మొదటి అధ్యాయంలోనే భాగవతం మీరు చదవండి, ఆయన దాసీ పుత్రుడుగా ఉన్నప్పుడు చతుర్మాసి సమయంలో వాళ్ళందరూ సాధువులు వస్తే వాళ్ళకి సేవ చేసుకుంటారు. నారదముని ఏమంటాడంటే వాళ్ళని నేను సేవించుకున్న దానికి భగవత్ తత్వం మీద నాకు ఒక అవగాహన వచ్చింది, ఆ సాధువుని సేవించుకున్న దానికి భగవత్ తత్వం మీద నాకు ఒక అవగాహన వచ్చింది. సో అది పవర్ ఆఫ్ మనకు భగవత్ తత్వం మీద కానీ శాస్త్రాల మీద కానీ ఒక అవగాహన రావాలంటే భక్తుల యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలి, మనం వాళ్ళని మనం సేవించుకోవాలి, అదనమాట అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం జపం చేసుకునేది ఏంటి అంటే మనం భోజనం చేయడం, ప్రసాద వితరణ అంటారు చూడండి, మనం వితరణ అంటే ఏంటి, మనం భోజనం చేయడం కాదు అందరికీ పంచడం. జపం అంటే మనం ఉద్ధరింపజేసుకునేదానికి, నగర సంకీర్తన అంటే నగర వాసుల్ని ఉద్ధరింపజేయడానికి ఇది సంకీర్తన అన్నమాట. సో నగరానికి శుభం కలుగుతుంది, నగరంలో ఉండేటువంటి వ్యక్తులకు శుభం కలుగుతుంది, ఆ వినే వాళ్ళకు శుభం కలుగుతుంది, ఎంతమందికి మనం ఆ శుభాన్ని కలిగజేసేటప్పుడు భగవంతునికి ఎంత ప్రియమవుతాం, మనం ఎంత ప్రియమవుతాం. సో అందువల్ల నగర సంకీర్తన అది చాలా గొప్ప ఇదన్నమాట. అక్కడ ఉన్నటువంటి జంతువులు కూడా వారి చెవులో పెడితే అవి కూడా ఉద్ధరింపబడతాయి నామం. ద్రౌపది గారి దగ్గరికి ఒకసారి ఒక భక్తుడు అంటాడు, నేను మనసులో నామం చేసుకుంటే మాకు చాలా అనుభూతి ఉంటుంది అంట, పెద్ద ఏదో ఫీలింగ్స్ అంతా పెట్టేసి. అప్పుడు ద్రౌపది గారు కృపణ అంటే మైజర్లీ పర్సన్, నీ ఫీలింగ్సే ఆలోచిస్తున్నా కానీ నీ వల్ల ఒక్కడు ఉద్ధరింపబడాలా అనే ఆలోచన లేదా నీకు, నువ్వు కొంచెం పెద్దగా చేస్తే అట్లీస్ట్ నీ నోటిలో ఉన్న జర్మ్స్ వాటికి కృష్ణ శబ్దం వినిపించిన అది ఉద్ధరించబడతాయి, వేరే వాళ్ళ తర్వాత విషయం. కృపణ కృపణ కృపణ, నువ్వు కృపణుడు, నువ్వు నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నా. సో మన స్వార్థం మనం చూసుకోవడం కాదు, అప్పుడప్పుడు పోవాలా వెళ్ళి ఆ నగరంలో ఉండే వాళ్ళకి ఆ భగవంతుని యొక్క కృపని పంచాలన్నమాట. సో నా నగర సంకీర్తన అన్నటువంటిది అది చాలా గొప్ప లోక కళ్యాణ కార్యక్రమం అన్నమాట, యుగధర్మం అది, యుగధర్మం అది. సో అందువల్ల అందరు కూడా చాలా శ్రద్ధతో మీరు ఎంత మందికి వినిపిస్తారో అంత వాళ్ళు ఉద్ధరింపబడతారు. ఈరోజు కాకపోతే రేపు వాళ్ళు కృష్ణుడు వాళ్ళ చెవుల ద్వారా హృదయంలోకి వెళ్ళాడు, వెళ్తే ఏదో ఒక రోజు వాళ్ళు ఉద్ధరింపబడతారు, ఏదో ఒక రోజు ఉద్ధరింపబడతారు. చాలా గొప్ప సంక్షేమ కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమం. అందువల్ల అది ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు. భవిష్యత్తులో భక్తులు అంతా పెరిగితే భోగి చేయాలి సంగీతం, భోగి చేయాలి. మనం ఉండేది దానికే వస్తాం, ఈ నామ సంకీర్తన ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం. చైతన్య మహాప్రభు ఊహించండి, ఆయన లీలల్లో సంకీర్తన లేని రోజు లేదంట, సంకీర్తన లేని రోజు లేదు. ఎవ్రీడే సంకీర్తన, ఎవ్రీడే కృష్ణ కథ. సో అందువల్ల భవిష్యత్తులో పెరగాల, ఇవన్నీ కూడా పెరగాల. అందరూ శ్రద్ధతో పాల్గొనండి. బయటపడతాడు, చేయం రాలేదు. అసలు ఎందుకు జరిగింది అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే, చేయం రాలేదు. సో నెక్స్ట్ లైఫ్లో ఏమన్నా వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. ఇప్పుడు భక్తి మనం ఎంత శరణాగతి పొందున్నాం అనే దాన్ని బట్టి అంత విముక్తి అనేది ఉంటుంది. ఆయన ఇంకోసారి ఎడం చేత కూడా చూపించుంటాడేమో, ఆ చెయ్యి ప్రొటెక్ట్ అయ్యింది, ఒక చెయ్యి పోయింది. సో ఆయన చేసిన భక్తికి ఒక చెయ్యిని సేవ చేస్తున్నంత భక్తి చేస్తున్నట్టున్నాడు. ఒక చెయ్యి ఉండింది, ఇంకో చెయ్యి పోయింది. ఎవరిగినా కానీ ఎంత ఆయన పాపం చేసుకున్నాడు, ఎంత భక్తి చేసుకున్నాడు, ఎంత పాపం యొక్క పర్సంటేజ్ ఎక్కువ ఉందనుకోండి, ఆయన చేస్తున్న భక్తి పర్సంటేజ్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తాము ఆయన 100% పాపం ఉంటే ఆయన 10% భక్తి చేసుకొని 100% నాకు విముక్తి కలగాలంటే ఎంత కుదురుతుంది మీరు చెప్పండి. ఆయన ముందు ఈ ఇన్సిడెంట్ ఒకటి కర్మ గురించి మనకు తెలియాలని చెప్పి ఈ దృష్టాంతం గురించి వివరించారు. ఇంకా ఎన్ని పాపాలు చేశాడో అవన్నీ కూడా మొత్తం డీటెయిల్స్ చెప్పలేదు కదా. మరి అది ఎక్కువ పర్సంటేజ్ ఉన్నప్పుడు ఎనిమిది భక్తి పర్సంటేజ్ ఎంత? ఇది మన జీవితాల్లో కూడా మనం ఊహించుకుందాం, మనం ఎప్పుడు ఎన్ని జన్మలు ఎన్ని కర్మలు మూట కట్టుకొని ఉన్నామో తెలియదు. జస్ట్ ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఈ జన్మలోనే ఎన్ని పాపాలు చేసామో, భక్తిలోకి వచ్చే లోపలే ఎన్నెన్నిసార్లు ఎన్నెన్నిసార్లు ఏం చేశాము, ఏంటి ఇవన్నీ, ఈ జన్మలోనే ఎన్నున్నాయి, అంతకు ముందు జన్మలో ఎన్నున్నాయి. ఆయన మన మీద వచ్చేసి ఆయన కొంచెం మరి ఎక్కువ కూడా కాదు, కొంచెం అట్ట భక్తి చిల కొట్టుడులాగా అట్లా కొంచెం కొంచెం భక్తి చేసేసి నేను మొత్తం వెళ్ళిపోవాలా కర్మలన్నీ అంటే కదా. 100% నువ్వు భక్తి చేస్తే 100% కర్మపక్షాలు అవుతుంది, 20% చేస్తే 20% అవుతుంది, 40% చేస్తే 40% అవుతుంది. నేను అందుకే ఊరికినే జోక్ లాగా ఉంటుంది కానీ దాంట్లో చాలా పరమార్థం ఉంది. గుడి ముందు స్కూటర్లో పోయాయని కూడా అనుకుని వెళ్తాడు కదా, ఆయన లోపలికి వచ్చి దర్శనం చేయడానికి టైం ఉండదు, గుడికి చేయటని నటనే వెళ్ళిపోతాడు ఆయన. ఆయన కూడా ఆయన భక్తుడు కాదా మీ ఉద్దేశంలో? ఆయన కూడా భక్తుడు, కొంతమంది అది కూడా స్వయం తీసుకొని లేదు కదా భగవంతుడికి ఏమి ఇచ్చాడు. ఆయన కూడా భక్తుడే. సో బండి ఆపి వచ్చి దర్శనం చేసుకొని కొంతమంది వెళ్తున్నారు, కొంతమంది చిట్టనేసి అట్టనేసి వెళ్ళిపోతున్నారు, కొంతమంది అసలు చూడట్లు వెళ్ళిపోతున్నారు. సో చూడకుండా వెళ్ళిన ఆయన కన్నా ఇట్టనే ఆయన ఆయన భక్తుడే. ఆయన కూడా రేపు అనొచ్చు, రోజు నేను రోడ్లో పోయేటప్పుడు క్లెయిమ్ చేసి ఇచ్చాను, నాకు ఇంకా ఇందుకు పాపాలు పెట్టాను. సో అతను చేసిన పర్సంటేజ్ అదే, అంతకంటే ఇంకేం తెలియదు. సో ఆ పర్సంటేజ్ ఆఫ్ డివోషన్ ని బట్టి ఆ కర్మ విముక్తి అవుతుంది. జస్ట్ నేను దేవుని నమ్ముతున్నాను, నమ్మేవాడు కూడా భక్తుడే, ఆస్తికుడు వాడు. నేను భగవంతుడిని నమ్ముతున్నానంటాడు, కానీ వాడు భక్తి యొక్క సేవేమీ చేయడు. నమ్ముతానే అన్నటువంటి వ్యక్తి కూడా ఆస్తికుడే, నాస్తికుడేం కాదు. ఆస్తికుడు కానీ భక్తుడు కాదు, అది అక్కడ భక్తుడు కాదు. మరి భక్తుల్లో కూడా స్థాయిలు ఉన్నాయి, కనిష్ట, మధ్యమ, ఉత్తమ. ఇప్పుడు ఆ బ్రహ్మచారి ఆయన భక్తుడు అని అక్కడ మెన్షన్ చేయలేదు. బ్రహ్మచర్యాన్ని తీవ్రంగా పాటించారు, బ్రహ్మచర్యాన్ని తీవ్రంగా పాటించినంత మాత్రాన భక్తి లేకపోతే మన వద్ద మీకు అవసరం తెలుసో తెలియదు. నేను ఇంద్రియాలను నిగ్రహించాను, ఇంద్రియాలను నిగ్రహించిన ప్రతి వ్యక్తి కూడా భక్తుందని చెప్పడానికి లేదు. ఇంద్రియ నేను శరణాగతి పొందాను, ఏదో ప్రాపంచికమైన జ్ఞానం పొందాలా అనేటువంటి శరణాగతి పొందారేమో, భగవంతుని పొందాలన్న శరణాగతి పొందారో లేదో తెలియదు. అందుకనే బ్రాహ్మణునికి వైష్ణవునికి చాలా వ్యత్యాసం ఉంది. బ్రాహ్మణుడు జస్ట్ జ్ఞానం తెలుసు, వైష్ణవుడు ఏంటి అంటే కృష్ణ భక్తుడు అనమాట. బ్రాహ్మణుడు కృష్ణ భక్తుడు అయి ఉండాల్సిన ఇదేం లేదు, జ్ఞానం తెలుసుంటుంది అతను, భక్తుడు అవ్వాల్సిన ఇదేం లేదు. అందుకనే చైతన్య మహాప్రభు చెప్పాడు, నేను బ్రహ్మచారి కాదు, గృహస్థుడు కాదు, వారప్రస్థ కాదు, సన్యాసి కాదు, నేను బ్రాహ్మణుని కాదు, క్షత్రియుని కాదు, వైశ్యుని కాదు, శూద్రుని కాదు, నేనెవరు? కృష్ణదాస దాసానుదాసుడు నేను. ఇది మన ఐడెంటిఫికేషన్. ఆ దాసానుదాసుని అంటే ఎంత దాస్యం, దాని పర్సంటేజ్ని బట్టి ఉంటుంది అతని కర్మ నుంచి ఎంత రిలీవ్ అవుతుంది. అదే పాయింట్. గ్రంథరాశ్రీమద్భాగవతంకి, జగద్గురు శ్రీల ప్రభుపాదికి, రాధా కృష్ణచంద్ర భగవానికి, రాధా గోపినాథ్కి, రాధా పార్థసారుడికి, జగన్నాథ్ బలదేవ సుభద్రమానికి, గోవింద శ్రీనివాస్కి, గౌనీతాయికి, ఇంకా గౌరవ ప్రేమ నుండి